మహాత్మా వాసుదేవ, నిన్ను చూడడానికి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు. బహుశ ఇవాళ కూడా ఎవడో మహానుభావుడు నిన్ను చూడడానికి వస్తున్నాడేమో. దివిజాధీశ్వరులెచ్చగింతురు గదా దేవేశ నిందూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రానుండ వీసుండవు భవదీయ ఆకృతి చూడ నేడిట రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నేరజగర్భుడో ఒకడు చేరన్ వచ్చే లోకేశ్వరా. ప్రభు, దేవతలు కూడా నిన్ను చూడాలని కోరుతూ ఉంటారు, ఎందుకంటే నువ్వు దేవతలకు ఈశ్వరుడివి కనుక, లోకేశ్వరుడివి నువ్వు. యాదవ వంశంలో రహస్యంగా నీ తేజస్సు తగ్గించుకు పుట్టావు, సూక్ష్మరూపంతో పుట్టినవాడివి, జగత్తుని రక్షించేవాడివి, ప్రభువి. అటువంటి నిన్ను చూడడం కోసం ఎవడో ఒకడు వస్తున్నాడు. రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుట్ట అంటే వాడి శరీరం నుంచి వచ్చిన కాంతితో దిక్కులని నిండిపోతున్నాయి, అంతటి కాంతితో ఉన్నాడు. వాడి నెత్తి మీద నుంచి వస్తున్న కాంతి ఈ ద్వారకే కాదు, సమస్త లోకాలని ఆవరిస్తున్నది. బహుశా వచ్చినవాడు రవియో సూర్యుడో, నీరజగర్భుడో బ్రహ్మదేవుడో, ఒకడు చేరం వచ్చే ఎవడో మొత్తం మీద ఒకడు వస్తున్నాడు ఇక్కడికి. లోకేశ్వర అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వి, అమాయకులు వీళ్ళు రత్నానికి రాయికి తేడా తెలియదనుకుని, వాడెవరో కాదు, నిన్న మొన్నటి వరకు మీతో కలిసి తిరిగి భోంచేసిన వాడే, మన కంసబంధువే, భోజకులస్తుడు, సత్రాజిత్తు, సూర్యభగవాను ఉపాసన చేశాడు. ఆ దేవేశ్వరుడి అనుగ్రహం వల్ల మణి వచ్చింది అతనికి. ఆ మణి నెత్తి మీద పెట్టుకోవడం వల్ల వెలిగిపోతున్నాడు తప్ప అతను మనవాడే సమానగానే వెంటనే అప్పటిదాకా తెగపోయాడారు. ఓ శిసత్రాజిత్త అన్నారట, ఇది లోకువ, మన పక్కనే ఉన్నారు కదా అని. అంతకంటే ఏం లేదు, ఈ మానవులకి పెద్ద లక్షణం అదే అనమాట. అంటే మన పక్కన ఉన్నవాడు పెద్ద గొప్పవాడు అవ్వకూడదు, వాడు అయినా నమ్మలేరు అనమాట. వాడు నిన్న మొన్నటిదాకా మాతో తిరిగావు, నువ్వు ఎంతవాడు అయిపోయావా అంటే ఎక్కడ కుదురుతుంది, వాడు శివుడే, భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఎవడెంత గొప్ప అడుగుతాడో చెప్పలేము. వస్తు అనుకున్నారట, మాట వరుసకు చూడడానికి వెళ్ళలేదు అంతే, ఒక్క దెబ్బకి సత్తరాజిత్తుని తెలిసిందిగా చూడడానికి కూడా వెళ్ళలేదు ఎవరు. ఈలోపు శ్రీకృష్ణుడు, అనర్హుల దగ్గర శక్తులుంటే ప్రమాదం, ఈ మణి ఉంటే సత్తరాజిత్తుకి ఎంత ఇబ్బంది వస్తుందో ఆయనకి తెలుసు. అందుకని మహానుభావుడు కనుక ఆయన అన్నీ కనిపెట్టి ఒక రోజున స్వయంగా సత్తరాజిత్తు గారి ఇంటికి వెళ్ళాడు. సత్తరాజిత్తు గారు దర్జాగా కూర్చుని ఆయన ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళగానే మణికి చక్కగా పూజ చేశాడు, షోడశోపచారాలు చేశాడు, శుభముహూర్తంలో పూజామందిరంలో బంగారపు పెట్టి చేసి ఆ పెట్టులో పెట్టాట మణి. ఈ మణి మీద ఆయనకు అనుమానం ఎవడెత్తుపోతాడో అని, దానికి ఒక పెద్ద భోషాణం, భోషాణానికి ఎంత తాటిక ఎంత తాళాలు పెట్టించాట. పెట్టించి రోజు పూజ చేయడం, దానికి తాళాలు వేసుకుని తాళాలు బొడ్లో పెట్టుకుని సరిగ్గా ఎదురుకుంటా ఆ రోజు నుంచి ఇక సూర్యుడిని పూజించడం మానేశాడే. మణి భయం, డబ్బు ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి భయాలు పట్టుకుంటాయి అమాయకులకైతే. ఆ రోజు నుంచి వాడి పని ఏమిటంటే, సరిగ్గా పూజామందిరంలో పాషాణానికి ఎదురుగుండా ఇలా ఆసనం వేసి కూర్చుని ఎవడొచ్చినా సరే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడే కూర్చోబెట్టి పంపించేవాట. బొడ్లో తాళాల మీదే చెయ్యేసుకునేవాట. ఒక్కొక్కళ్ళు ఉంటారు రైలు ఎక్కిన దగ్గర నుంచి జేబు మీదే చెయ్య, అంటే వాడి జేబులో డబ్బు ఉందని అందరికీ తెలియాలన్నమాట. మా నాన్నగారు పాపం అలాగే అనేవారు, రైలు ఎక్కే ముందు మాకు డబ్బులు ఇచ్చి ఒరే జాగ్రత్తగా ఆ జేబులో పెట్టరు అనేవారు. సరే పెట్టాం, పెట్టగానే రైలు ఎక్కిచ్చేటప్పుడు ఒరే ఆ జేబులో ఉన్న డబ్బులు జాగ్రత్త, ఇది అందరికీ వినబడేది పక్కన దొంగాడికి కూడా. పాప అమాయకత్వ ఆ రోజుల్లో సాధువులు వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. అందుకని అంటే నాన్నగారు అరవకండి తెలిసిపోతుందంటే ఊరుకరా ఆ జేబులో డబ్బులు జాగ్రత్త అంటే అరవద్దు అంటావు, ఒరే పక్క వాళ్ళందరికీ చెబుతాను మీరు అందరూ మా అబ్బాయికి జేబులో అక్కడ డబ్బులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోమనండి వాడికి. ఆ పక్కన కూర్చుని వాడికి పోయిగా ఇంకెందుకు ఇక్కడ దాచడం పక్క జేబులు. అంతేత పూర్వకాలం వాళ్ళకి అమాయకత్వం. అలాగే వీడు కూడా వచ్చిన వాడిని ఒరే అక్కడ మణి ఉంది రే జాగ్రత్త వెళ్ళకండి వెళ్ళకండి అక్కడే కూర్చోండి అని వాటి, వచ్చిన వాళ్ళందరికీ మణి ఉంది మణి ఉందని చెప్పడం. ఇంకా దేవుడిని అవసరం పోయింది, నా మణువై నా మణువై శమంతకమణి శమంతకమణి. రోజు దానికి హారతి ఇచ్చేవాడు, 8 బరువులు బంగారం ఇచ్చేదట. 8 బరువులు బంగారం అంటే ఏంటనుకుంటున్నారు, పద్మాకర్ గారి బరువు అంత ఉంటుందో ఉండదో అనుమానం, అంత బరువు ఉండేది. 60 కేజీలు ఉంటుందట 8 బరువులు బంగారం ఇంచుమించుగా, నా బతికి అంత ఇంత జస్ట్ 50 ఓన్లీ. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన యోగం అంతంత బంగారం వస్తూ ఉంటే దాంతో నగలు చేయించుకున్నాడు నాణ్యాలు చేయించుకున్నాడు కానీ ఎవడికి అన్నదానం చేశాడా చేయలే. సరిగ్గా కృష్ణుడు వచ్చాడు, సత్రాజిత్తు కులాసాగా ఉన్నావంటే నేను కులాసాగానే ఉన్నాను, నువ్వు వచ్చావుగా ఇక కూ ఎక్కడా లాసే అన్నట్ట, నువ్వేమడుగుతావు నాకు భయమని. అయినా కృష్ణుడు కొంటివాడు కనుక సత్రాజిత్తు, ఈ మణి ఉన్నదే, ఇది ఎవరి దగ్గర ఉన్నా ఎంత శుభమిస్తుందో అంత ప్రమాదం కూడా ఉంది, శక్తి లేకపోతే. అండవాయుధం మన దగ్గర పెట్టుకుని రోజు కూర్చుంటే పేలిపోతే మనం పోతాం కదా దాంతో పాటు, అలాంటిది ఇది. ఉపాసనా బలం లేని వాడి దగ్గర కొన్ని మణులు ఉండకూడదు. పైగా ఇలాంటి మణులు మన రాజుగారు ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే చాలా మంచిది, ఆయన లోకానికి శ్రేయస్సుకు వాడతాడు కనుక. ఆయన ఈ డబ్బుతోటి ప్రజలకి దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, కాపాడతాడు, అన్ని రకాలు తెప్పిస్తాడు. ఎప్పుడు ప్రభువుల దగ్గర ఉంటే క్షేమం, అంచేత మన రాజుగారికి ఇవ్వకూడదా అన్నట్ట. అంటే వాడు యగాదిగా చూశాడు, అంటే మరీ అంతామాయికంగా కనబడుతున్నానా నేను, రోజు 8 బరువుల బంగారం ఇచ్చే ఈ మణిని తపస్సు చేసి ఉపాసన చేసి సూర్యుడిని మెప్పించి నేను తెచ్చుకుంటే ఈ మణి పట్టుకొచ్చి ఉగ్రసేనుడికి ఇమ్మంటావా? కృష్ణ, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు దొంగవి, చాలామంది చెప్పారు నాకు, మళ్ళీ ఇంకెప్పుడు నా ఇంటికి రాకు, నీకు మర్యాద ఉండదు అన్నట్ట. ఆ అమ్మణి యాదవ విభునకు ఇమ్మని హరియడుగా ఆతడీక ధనేచ్ఛం పొమ్మని పలికెను మీదట ఇమ్మని ఈకున్న హరికి ఏ మగుననుతును. ఆ మణి యాదవరాజు గారికి ఇమ్మని ఆయన అడిగితే ఇవ్వక ధనం మీద పిచ్చకొద్ది అవతలికి పో గెట్అవుట్ అన్నాడు, మళ్ళీ నోటికొచ్చినట్టు తిట్టాడు. ఈ మణి యాదవరాజు గారికి ఇవ్వకపోతే ఏమవుతుంది? కంసుడు నాకు స్నేహితుడు అవ్వచ్చు, కానీ కంసుడు తండ్రికి ఇచ్చేస్తానండి పట్టుకెళ్ళి ఇవ్వను పో అన్నట్ట, ధనేచ్ఛతోటి వ్యామోహంతో. సరే కృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి వీడికి అనుమానం వచ్చేది, తమ్ముడు ప్రసేనజిత్తుని పిలిచాడు, తమ్ముడా తమ్ముడా ఈ కృష్ణుడికి మణి మీద దృష్టి పడిందిరా, మనం ఇవ్వకపోయినా ఎత్తుకుపోతాడేమో లేని పని కూడా, ఏం చేద్దామంటే అన్నయ్య ఓ పని చేద్దాం, ఓ మంచి భోషాణం తయారు చేయించి దాంట్లో లోపల పెట్టి ఆ పైన నువ్వు పరుపు వేసుకు పడుకో రాత్రిపూట, దాని మీద నువ్వు పడుకుంటావు కాబట్టి నీకు తెలియకుండా ఎవడు పట్టుకెళ్ళలేడు అన్నట్టు. ఓ భలే చెప్పావు అని చక్క వెంటనే ఏం చేశాడు, మంచి భోషాణం తయారు చేయించి ఆ పైన ఏమో పరుపు వేయించుకుని ఈ రోజు దాని మీదే అన్నం అక్కడే, సున్నం అక్కడే, అన్నీ అక్కడే, ఈ పెచ్చ పెట్టేసింది అని ఈ డబ్బు పెచ్చ అక్కడే పడుకునేవాట. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది అన్నమాట, భగవంతుడు స్థాయి దాటి వరాలు ఇస్తే కూడా దానివల్ల అవతలకి సుఖం ఉండదు. ఎప్పుడు ఎలా ఎవరిని ఏం కోరుకోవాలో మనకేం తెలుసు. వెనకటికి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలో కోరుకోమన్నట్ట. అంటే మా మేనమామ చెవులో జుట్టు కొలిచే వరం ఇమ్మన్నట్టు ఈయన, తథాస్తు అన్నాడు విష్ణుమూర్తి. విష్ణు మాయమైపోయాడు. ఈయన వెంటనే మావయ్య గారి దగ్గర వచ్చాడు, మావయ్య మావయ్య నీ చెవిలో జుట్టు కొలిచిందా అని అడిగట్ట. హఠాత్తుగా దుబ్బులు దుబ్బులు కింద వచ్చేస్తోందిరా ఈ జుట్టు, ఏమిటో తెలియటం లేదు, కత్తిర పెట్టి కత్తిరిస్తాను వడి వచ్చేస్తుంది అన్నట్ట. నేనే మామయ్య విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే మా మామయ్య చెవిలో జుట్టు మలవాలన్నాను వచ్చేస్తుంది అన్నట్ట. ఊరి నేమ గడిపాడు, ఎందుకు కోరావురా అన్నట్టు ఆయన, నా ప్రాణం తీస్తున్నావు, ఇవిలా పెరిగిపోతున్నాయి, అసలే ఈ పైన ఇక్కడ చెవుల మీద జుట్టు పెరిస్తే చికాకు, కత్తిరిస్తుంటే దుబ్బులు దుబ్బుల కింద పెరిగిపోతున్నాయి, ఎందుకు కోరే వరం అన్నట్ట. మరేం లేదు మామయ్య, పంచాంగంలో మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అని రాశారు, అందుకు కోరానన్నట్ట. పంచాంగంలో మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యం అంటే అది కోరుకోవడం ఎందుకురా, ఆ విష్ణువుని డైరెక్ట్గా డబ్బు కోరచ్చు కదా అన్నట్ట. నా బుర్రకి తట్టలేదు మామయ్య అన్నట్ట. ఇంతే భగవంతుడు ప్రత్యక్షమైనా ఏం కోరాలో మనకు తెలియదు, హఠాత్తుగా ప్రత్యక్షమై ఏ గుర్తివారినో ఏం కావాలో కోరుకోమంటే ఏముంది నా మొహం, నా చెవుడు పోయి వినపడేలా చేయండి అంటాడు అంతే, లేదా మిషన్ కొనివ్వండి అంటారు. ఇంకొక ఆయన అడిగితే నాకేముందండి, నారిగిడ్లీ అండి అంటాడు ఆయన. అయితే ఇంతకు మించి కోరుకోలేరు. వెనకటికి అదేదో సినిమాలు చూపించారులేండి, ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారు అడిగాడు, నీకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకుంటామంటే నేను ఎస్ఐ కావాలని కోరుకుంటాను సార్ అన్నట్ట. చిచ్చి అన్నాడు ఆయన, ఎస్ఐ కావాలని కోరుకుంటావు, బుద్ధి లేదా దేవుడు ప్రత్యక్షం అయితే అన్నాడు. పోనీ మీరేం కోరుకుంటారు, డిఎస్పి కావాలని కోరుకుంటాను, వీడి బతుకొంతే మళ్ళీ చివరికి. అలా ఏం కోరుకోవాలో మనకి తెలియదు పాపం, అమాయకులం మనం. అందుకే శంకరాచార్యులు వారు మత్సమ పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా గురు, నాంతటి పాపాత్ముడు లేడు, నీ వంటి పాపాత్ముల పాపాలు తొలగించే మహాత్మురాలు లేదు, నాకు కోరుకోవడం చేత కాదు, యథాయోగ్యం తథా గురు, నేను దేనికి అర్హుడనో అలా చేయి, నీకేదనిపిస్తే చేయమన్నాడు. మనం భారం ఎప్పుడైతే భగవంతుడి మీద పెడతామో మనకి ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో అది ఇస్తాడంతే హాయిగా.
ఉయ్యాలు నాకు ఇచ్చేస్తే మాత్రం నేనేం చేసుకుంటాను, ఇప్పుడు కూర్చోడానికి ఉయ్యాలు ఉంటే చాలు, అలానే ఆయన పంపించమంటే పంపిస్తారు, అది వేరే విషయం అనుకోండి. అంచేత ఎప్పుడు కూడా కావాలని ఏం కోరక్కర్లేదు, ఆ సమయానికి అది వచ్చి పడిపోతుంటే పరమాత్ముడి మీద భారం పెడితే అన్నారు. ఈ పాపం ఈయనకి తెలియక మణి కోరుకున్నాడుగా, మరి ఈ మణికి ఆయనకి సుఖం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏం చేస్తారో ఎవడ పట్టుకుపోతాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు ఆ మణిని ఒక హారంలో బంధించేట, హారం అయితే మరీ మంచిది అన్నయ్యా మెళ్ళలో వేసుకోవచ్చని. ఒకరోజున ఈ ప్రసేన చిత్తుకి వేటకి వెళ్ళాలి అనిపించింది. అడరెడు వేడక కంఠమున అమ్మణి దాల్చి ప్రసేనుడొక్క నాడవికి ఘోరవన్య మృగయారతినేగవానిపై వడి మణిగొల్చు ఒక్క హరిపారగా జాంబవంతుడు. మెడలో ఈ మణి వేసుకున్నాడు. ఆ మణి వేసుకుని ప్రసేనుడు అనేటటువంటి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటాడడానికి వెళ్ళాడు. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో వీడి మీద పడిపోయింది సింహం, ఒక్క దెబ్బ కొట్టిందిట ఆ కాలితో, దెబ్బ కింద పడి చచ్చిపోయాడు వాడు. చావగానే ఆ మణిని తీసుకుపోతుందిట. అలా దాన్ని ఏం చేశాడు, పైబడి వధిగిల్చి కొంచు హరి పారగ చేరెను. ఆపై ఆ సింహం దాన్ని చంపేసి తీసుకుపోతూ ఉంటే ఆయన్ని ఈ సింహం మీద పడ్డాడు. ఎక్కడి నుంచో భల్లూకేశ్వరుడు జాంబవంతుడు, ఆయన దాన్ని ముష్టి ఖాతాలతో చంపేశాట, పిడుగుద్దులతో చంపేశాట. ఏర్పడ మణిగాంచే ప్రభాత దిగంతమున హాస్యమంతమున్, తన కాంతితో దిక్కులను కూడా వ్యాపింపచేస్తూ వెలిగింపచేస్తున్న శమంతక మణిని చూచాడు జాంబవంతుడు. సింహాన్ని చంపి ఈ మణి ఆయన ఎత్తుకుపోయాడు. ఆ ఈ మణి చాలా బాగుందనుకున్నాడు. ఆ మధ్యన ఆయన అడవిలోకి వెడితే చిన్న పాప దొరికిందట. ఆ పాపను అడవిలో వదలలేక ప్రేమతో పెంచుకోవడానికి తీసుకొచ్చాడు. తెలియక చాలామంది ఉయ్యాల తొట్టులో ఉన్నది ఆయన కూతురు అన్నారు. ఉయ్యాల తొట్టులో ఉన్నదాన్ని ఇచ్చి ఎలా వెళ్ళి చేశాడు ఆయన? ఆయన కూతురు జాంబవతి ఎప్పుడో పెద్దదే, కానీ అడవిలో దొరికిందట చిన్న పాప. ఆ పాపని ఓ దాసీదారికి ఇచ్చి ఈ దొరికిన పిల్లని పెంచమన్నాడు. ఉయ్యాల తొట్టులో పెట్టుకోబెట్టి రోజు ఊపుతూ ఉండేదిట ఆవిడ. ఇదిగో ఈ మణి పట్టుకొచ్చి ఘనకేళి కందుకంబుగా చేసిన రూప తన ఇంటి గుహలో ఆ ఉయ్యాల తొట్టికి వేళ్లాడదీసి ఆడుకునే బంతిగా ఏర్పాటు చేశాడు దాన్ని. జాంబవంతుని ఇల్లు పెద్ద విశాలమైన గుహ. ఆ గుహలో ఎంత ప్రయాణం చేసినా ప్రయాణం చేయొచ్చునట. అంతటి గుహలో ఒకచోట ఈ ఉయ్యాల తొట్టికి బంతిని వేళ్లాడదీసినట్టుగా వేళ్లాడదీశాడు. ఈ విషయం తన కూతురు జాంబవతికి కూడా చెప్పాడు. జాంబవతి అంటే ఎంత అందంగా ఉండేదో, ఈయనంటే ఎలుగుబంటి కానీ ఎలుగుబంటి కాదు, కూతురు మాత్రం చాలా అందంగా ఉండేదిట. రావణాసురుడు కూతురు అందంగానే ఉండేది. కొంతమంది ఏమిటో కానీ వాళ్ళు రాక్షసులే, పిల్లలు బాగుంటారు మరి తెలియదు. ఒక్కొక్కళ్ళు ఏమో పిల్లలు అసహ్యంగా ఉంటారు, తండ్రి బాగుంటాడు, వాళ్ళ వాళ్ళ అదృష్టాలు అవి. ఇంతలో ఎప్పటికీ వేటకి వెళ్ళినటువంటి ప్రసేన జిత్తు రాకపోయేసరికి బెంగ పెట్టుకున్నాడు పాపం అన్నగారు సత్రాజిత్తు. వెతికించాడు చుట్టుపక్కల, ఎంత వెతికినా కాపలా వాళ్ళు ఎవ్వరికీ కూడా ప్రసేనుడి జాడ తెలియలా. ఇంకేముంది, తల మొత్తుకున్నాడు ఆయన. మణికంఠంబున దాల్చినేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధిల్చినాడు హరికిన్ మర్యాద లేదంచు దోషణము జేయగవాని దూషణము కంసధ్వంసి ఆలిల్చి ఏ వ్రణము నాయడలేదు నిందగలిగి వారించుటే రీతియో. మణికంఠంలో ధరించి మా తమ్ముడు ప్రసేనజిత్తు అడవికి వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళిన వాడిని ఏ మారుమూల నుంచో వచ్చి కృష్ణుడు చంపేసి ఉంటాడు. మణికై పట్టి వధించినాడు. ఆ మణి కోసం కృష్ణుడు చంపేశాడు, సందేహం లేదు. అసలు మా ఇంటికి వచ్చి మణి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది కృష్ణుడిలో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి అనిపించింది. ఈ హరికిన్ మర్యాద లేదు, హరికి మర్యాద లేదన్నట్ట. దోషణము చేయగా తిట్టట్టు నోటికి వచ్చినట్టు వాణి దూషణము కంసధ్వంసి ఆలిల్చి, వాడు నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటే, తన మీద అభాండం వేస్తూ ఉంటే ఇది కృష్ణుడి చెవిలో పడింది. ఆయన అన్నట్ట తన వాళ్ళతో,
ఇదేమిటో అన్యాయంగా నా మీద అభాండం పడింది. ఏ వ్రణమున్నా ఎడలేదు, నా ఎడ ఏ అపరాధము లేదు, నిందగలిగిన హఠాత్తుగా నిందగలిగింది. వారితుటేరీతియో ఈ నింద ఎలా తొలగించుకోవాలి? భాగవతంలో లేదు కానీ స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది, అదే వినాయక చవితి కథ. ఈ కృష్ణుడికి ఈ నింద ఎందుకు వచ్చిందో స్కాంద పురాణంలో చెప్పారన్నమాట. కృష్ణుడు ఒకనాడు వినాయక చవితి నాడు వినాయకుడిని చవితి నాడు చూస్తే అభాండాలు వస్తాయి, నేలాపు నిందలు వస్తాయి అని అందరికీ చెప్పి బయటికి వెళ్ళొద్దని చెప్పేట. అందరూ తలుపేసుకు ఇంట్లో కూర్చున్నారు. ఈయనకి మాత్రం రాత్రి అయ్యేసరికి పాలు తాగాలనిపించింది పాపం, అందుకని పాల కోసం బయలుదేరాడు ఆయన. ఏదో సత్తరపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తే దారిలో టీ దొరికినట్టుగా దారిలో ఎక్కడో చోట పాలు దొరకకపోతాయని బయలుదేరాడు. దొట్లో గోశాల ఉంది, ఆ గోశాల దగ్గరికి వచ్చి పాలు పితుక్కుంటున్నట్ట గిన్నెలో, ఆ కళ్ళు మూసేసుకుని మరీ వచ్చాడు అక్కడికి. వచ్చి పాలు పితుక్కుంటుంటే ఆ పాలల్లో కనబడ్డాడు చంద్రుడు. యోగం ఎవడేం చేస్తారు, నీడ కనబడింది, నీడ కాదది ఒక పెద్ద పీడ గాని అన్నారు. పాప ఆయనకి పీడ అయింది. అలా అనుకోకుండా పాలల్లో చూసినా సరే నిందగలిగిందిట, అంచే చూసుకుంటూ ఉండాలి. ఆ మధ్యన ఒక ఆయన పొద్దున్నే ఎవడ శకున వచ్చాడో దరిద్రుడు లేచి ఎవడ మొహం చూశానో బయటికి వెళ్ళాను కాలికి దెబ్బ తగిలింది అన్నాడు. వెంటనే వాళ్ళు ఆవిడ ఎవరి మొహం ఏమిటి, పొద్దున్నే అద్దంలో మీ మొహమేగా చూసుకున్నారు ఏంటండి, దెబ్బకి పరువు తీసేసింది అండి నామని. అంచేత లేవగానే పాచిముఖం అద్దంలో చూసుకోకూడదు, చక్కగా చేతులు చూసుకోవాలి. ఈయనేమో పాలల్లో చూసేట, అదిగో అందువల్ల వచ్చింది ఈ నీలాపనింద అని స్కాంద పురాణంలో చెప్పారు. సరే ఏం చేస్తాడు, తప్పదుగా తన సైన్యాన్ని పరివారాన్ని వెంట పెట్టుకుని వెడదాం, ఏమైనా మణి తీసుకొస్తాను, నా నిందని తొలగించుకుంటాను, నాకు మళ్ళీ చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను అని స్వాములు వారు బయలుదేరట సైనికుల్ని వెంట పెట్టుకుని. అన్నగారు బలరాముడు లేడు కానీ సాత్యకిని వెంట పెట్టుకున్నాడు. అడవిలో వెళ్ళగా వెళ్ళగా ఓ చోట గుర్రం అడుగుల గుర్తులు కనబడ్డాయి. ఓహో అంటే ఈ గుర్రం మీద మనవాడు ప్రసేనుడు ఇలా వెళ్ళి ఉంటాడని కొంచెం వెళ్ళేసరికి చచ్చిపడిన గుర్రం కనబడింది, శవం కుళ్ళిపోతో. గుర్రం ఎక్కడుందంటే ప్రసేనుడు ఏడి అని చూస్తే ఇంకొంచెం ముందు బొక్కబోర్లో పడి కుళ్ళుతున్న శవం కనపడింది ప్రసేనుడిది. అంటే ప్రసేనుడిని ఎవరు చంపారు చూశారట. పెద్ద పెద్ద సింహం గుర్తులు కనబడ్డాయి, కాలి గుర్తులు, సింహం చంపిందన్నమాట వీణ్ణి. అయితే సింహం ఎక్కడుంది అని సింహం యొక్క అడుగుజాడలు బట్టి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక చచ్చిన సింహం కనపడింది, అంటే సింహము చచ్చిందనమాట. ఇవన్నీ కృష్ణుడికి తెలియక మామూలుగా మనిషి పుట్టాక ఎలా వెతకాలో అలా వెతికాడంతే. అక్కడ నుంచి సింహం దాటి వెళ్ళాక అక్కడ పెద్ద ఎలుగుబంటి కాలి గుర్తులు కనబడ్డాయి. ఎలుగుబంటి వచ్చి సింహాన్ని చంపేసింది అనమాట, ఆశ్చర్యం ఇది అనుకుని ముందుకెళ్ళారు. వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద కొండ గుహ కనపడింది. తనతో కూడా వచ్చిన పరివారంతో కృష్ణుడు అన్నాడు కదా, మీరందరూ ఇక్కడే ఉండండి, 27 రోజుల వరకు ఇక్కడ వెయిట్ చేయండి నా కోసం, నేను కొంచెం వెయిట్ ఉన్నవాడిని కనుక. 27 రోజులు అయ్యాక నేను కనపడకపోతే బయటికి రాకపోతే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపండు, గుహలోకి మాత్రం రావద్దు, డేంజర్ అన్నట్ట. అనగానే అలాగే అన్నారు. వాళ్ళందరినీ బయట పెట్టి కృష్ణుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా చీకటి గుహలో ఎప్పటికో లోపల వెలుతురు కనపడింది. ఏమిటో వెలుతురు, ఆ ఉయ్యాల తొట్టికి వెళ్ళాడగట్టిన ప్రభాత దిగంతం శ్యమంతకం మీద నుంచి వచ్చే కాంతి అది. ఆశ్చర్యపోయాడు ఈయన. మెల్లిగా పిల్లిలో అడుగులేసుకుంటూ ఎవరికి తెలియకుండా మణి పట్టుకుపోదాం దాని మీద చెయ్యేశాడు. ఆ సమయానికి ఆ పక్కనే నిద్రపోతున్న దాసీదానికి ఆ చప్పుడు కూడా మెలకు వచ్చేసిందిట. ఉలిక్కిపడి చూసింది. చూస్తే పరమ సౌందర్యవంతుడు తన కాంతితో గుహని వెలిగిస్తున్నాడు కృష్ణుడు. ఈ శ్యామంతకమని ఆయన కాలి గోటికి పనికిరాదన్నారు. ఆయన కాలి గోటి మీద నుంచి వచ్చే కాంతి కోటి సూర్యుల కాంతి. ఈ శ్యామంతకమని ఏం పనికి వస్తుంది అక్కడ? అటువంటి పరమకాంతి స్వరూపుడు నీలమేఘ ఛాయాశరీరుడు కంబుకందరుడు పాలనాసాధన వదర కర్ణుడు సత్వగుణ ప్రశస్తుడు హార కుండల కిరీట మకర కుండలాది విభూషితుడైనటువంటి వాసుదేవుణ్ణిని నెమిలిపించని ధరించినటువంటి వాణ్ణి వేణుధారిని చూచింది. కంగారు పడిపోయింది కొత్తవాణ్ణి చూసి పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంది. లోపల అప్పుడే నిద్రపోతున్నట్ట ఓ పాతికి పనసకాయలు తిని, పనసపళ్ళు అంటే చాలా ఇష్టం అండో ఎలుగుబంట్లకి, అసలు పనసపండు పుచ్చకాయ అంటే ఇక పిచ్చ అనమాట వాడికి, తెగ తినేస్తాయి. ఎలుగుబంటి కూడా మాంసాహారం చాలా తక్కువ తినేది, చంపుతుంది కానీ తిందట, ఎక్కువగా శాకాహారం తింటుంది. చూడండి మీరు ఎక్కడైనా సరే పనసపండు కనుక ఎలుగుబంటికి ఇచ్చామా ఇలా లాగిమారేసి అని తినేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక పుచ్చకాయలు, పుచ్చపాదులు పెట్టిన తర్వాత ఒక్క ఎలుగుబంటిని అక్కడ వదిలిపెట్టారంటే ఇక మళ్ళీ తోట ఉండదు, మొత్తం ధ్వంసం అనమాట. అందులో వేసవి కాలంలో పుచ్చకాయ దొరికిందంటే అలా కొడుతుంది కరాటే దెబ్బ దాని మీద, కొట్టి పగల కొట్టేసి లటుక్కులు లాగేస్తుందట. ఆహాహాహా, వేసవి కాలంలో కోసుకున్న పుచ్చకాయ ముక్క తింటేనే మనకి ఎంత ఆనందం అంటే, అది తనంత తాను పగలగొట్టుకుని ఒరిజినల్ పుచ్చకాయలు తినేస్తుంది. అందుకే దానికి అంత బలం, అంత శక్తి, కొండలెక్కుతుంది. ఎప్పుడైనా పుచ్చకాయలు పనసకాయలు బాగా తింటే కొండలెక్కగలుగుతారు. రోజు మసాలా పకోడీలు తిని మిరపకాయ బజ్జీలు తింటే ఉంది ఆయాసం అంటాను, డిపుకు డిపుకు డిపు కానీ. అంచేత శుభ్రంగా శాకాహారం, కాయలు తింటే, పచ్చికాయలు తింటే, కూరగాయలు తింటే వాడికి మనస్సులో శరీరంలో అన్ని చోట్ల కాంతులు వస్తాయి అన్నారు. ఆయన అంత పూర్వమే వెళ్ళి వేటకి సింహాచలం కొండ మీదకి వెళ్ళి అక్కడ బాగా తినేసి వచ్చాడనమాట. మంచి పనసకాయలు సింహాచలం మీద ఉంటాయండి పనసకాయలు. అబ్బాబ్బా, నిద్రపోతున్నాడు, ఆయనకు మెలకు వచ్చింది. పరుగు పరుగును వచ్చాడు. చూస్తే ఎదురుగుండా నీలమేఘఛాయ శరీరుడు కృష్ణుడు. ఆ తండ్రి అక్కడ పోతన గారు చిన్న వచనంలో రాశాడు, ఈతండు తన ప్రభువుకు శ్రీరామచంద్రుని అంశంబని గ్రహింపలేక ప్రాకృత పురుషుండని తెలిచి అని. ఏ మహానుభావుడు తనకి ప్రభువు రాముడో, ఆ రాముడే కృష్ణుడిగా పుడితే తెలుసుకోలేక ప్రాకృత పురుషుడు, మామూలు మనిషి అనుకున్నాడు, సాధారణ జీవనుకుని వెంటనే మెదకు దూకేశాట. ఇంకా ఇద్దరికి యుద్ధం జరిగింది. పల్లల్లమ్మున్న కుపోరెడ్డు డేగల్ల క్రియ, మాంసం కోసం పోరాడుకునే డేగల్లాగా ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నారట ఆ ఇద్దరు కూడా. ఘోర యుద్ధం చేశారు. స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియుం భల్లూక లోకేశుడున్ ముష్టా ముష్టి నగర్నిశంభుజయ సమ్మోహంబునం పోరుచో పుష్టింబాసి శరీరమంతయుకడు పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికితాభేతాత్ముడై ఇట్లను. అహంకారంతో హుమ్మంటే హుమ్మంటూ అరుచుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు, పిడికిళ్లతో కొట్టుకున్నారు. ముష్టాముష్టి అంటే ముష్టి ముష్టి అన్నాడు, పిడికిలి పిడికిలి కొట్టుకున్నారన్నమాట. ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు పిడికిలి బిగించి. అంతేగాని ముష్టి యుద్ధం అంటే ముష్టాడు చేసుకునే యుద్ధం అని కాదు, పిడికిళ్లతో కొట్టుకునే యుద్ధం అన్నమాట. జయసమ్మోహంబునం పోరుచో, నేనే విజయం పొందుతానంటే నేనే విజయం పొందుతానంటూ ఆశతో యుద్ధం చేశారు. పుష్టింబాసి, ఇంకా శరీరం క్రమంగా కృష్ణుడు నలుగు దెబ్బలు కొట్టగా కొట్టగా పుష్టి తగ్గిపోయిందట. లోపల ఎముకలు ఉన్నాయో లేవో తెలియటం, అలా వానపాములో తిరిగిపోయింది ఆయన శరీరం అంతే. అకశేరుకలు సకశేరుకలు ఉంటే అలా అయిపోయాడు ఈయన భరిస్తే అనమాట. లోపల ఎముకలు లేవు, పిండి పిండి అయిపోయాయి. అసలు శరీరం లేవడంలా, చెయ్యెత్తలేకపోయాడు. భూమండలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన ఆయన, కొండలు ఎత్తగలిగిన ఆయన, ఇవాళ చావు దెబ్బలు తినగానే ఈ వసంత మహల్ దగ్గర అక్కడ కూడా హోటల్స్ దగ్గర ఏం చేస్తారంటే చపాతీ పిండి కొడతారు, పట 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 అని. ఆ చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశాట అక్కడ. అందుకే పిష్టాంగోరు శరీరుడు, పిష్ట అంటే పిండి ముద్ద. ఆయన అంగములు అవయవములన్నీ కూడా పిష్టమైపోయాయిట, పిండి అయిపోయాయి అనమాట, పనిచేయలే. మహాశ్రమ కలిగింది, తట్టుకోలేకపోయాడు, భీతుడైపోయాడు. అప్పటికి జ్ఞానోదయమైంది. 4 దెబ్బలు తగిలితే కానీ జ్ఞానోదయం కాదన్నారు. అందుకే దెబ్బకి దిగిన దిగింది. వెంటనే చూశాడు కృష్ణుడి కేసి. కృష్ణుడి స్థానంలో కోదండం ధరించిన రామచంద్రుడు కనిపించాట. ఒక్కసారి పులకించిపోయాడు. నల్లని వాడు పద్మనయనం బుల్లవాడు, మహాసుగంబులు విల్లును దాల్చువాడు, కడువిప్పగు వక్షము వాడు, మేలుపై జల్లెడివాడు, నిక్కిన భుజం బుల్లవాడు, యశంబు దిక్కుల జల్లెడివాడునైన, రఘు సత్తముడీవుత మాకభీష్టముల్. ప్రభు శ్రీరామచంద్ర ఎటువంటి వాడివి నువ్వు? నల్లని వాడివి, తామర పువ్వుల్లో ఉంటాయి నీ కళ్ళు. చాలా బలిష్టమైన వేగంగా వెళ్లే బాణములు, కొండంత ధనుస్సు ధరిస్తావు. విశాలమైనది నీ వక్షస్థలం. ఇక నీవు అందరి మీద కూడా కృపని ప్రసరింపచేస్తావు. నువ్వు చూసావంటే అవతలవాడి మీద ఇక సంపదలు వచ్చిపడినట్టే. ఈ భుజములు బలమైన నిక్కిన భుజాలు అన్నమాట, ఎముకలు కనపడకుండా ఉంటాయి పుష్టిగా. నీ కీర్తి ఏ దిక్కులలో అయినా వ్యాపించి ఉన్నది. తూర్పుకెళ్ళినా రాముడే, పడమరకెళ్ళినా రాముడే, దక్షిణానికి వెళ్ళినా రాముడే, ఉత్తరానికి వెళ్ళినా రాముడే. రామా నీ ఖ్యాతి లేని చోటెక్కడ? అటువంటి రఘుసత్తమ నీకు నమస్కారం. బాణాగ్ని వారాసిపై పరపి యవ్వాడు భయమును పొందించి వార్ధియందు వారధి నిర్మించే. ఏ మహానుభావుడు తన బాణాగ్ని జ్వాలలతో సముద్రుణ్ణి భయపెట్టి సముద్రం మీద వారధి నిర్మించాడో అటువంటి నా రామచంద్రుడికి నమస్కారం. ఏ మహానుభావుడు లంకానగరానికి చేరి చేరగానే లంకానగరాన్ని అతలాకుతలం చేశాడో ఆ మహానుభావుడికి నమస్కారం. ఏ మహాత్ముడు విభీషణుడికి అభయమిచ్చాడో అతనికి నమస్కారం. ఎవడు సుగ్రీవుణ్ణి కపి సైన్యానికి నాయకుణ్ణి చేశాడో ఆ రామచంద్రుడికి నమస్కారం. ఏ రాముడు ఒక సామాన్య వానరుణ్ణి తీసుకెళ్లి సముద్రం దాటేలా చేసి మహానుభావుణ్ణి చేసి భవిష్యత్ ద్విధాతని చేశాడో ఆ రామచంద్రుడికి నమస్కారం. కనిపెట్టాను నేను, నీవే నా ప్రభు, సందేహం లేదు. ప్రభు తెలియక నేను కోరుకున్న కోరిక నా కొంపముంచింది అన్నాడు ఆయన. ఏమిటాయన కోరుకున్న కోరిక అంటే, పూర్వం రామాయణ యుద్ధం అయిపోయాక రాముడు అందరినీ పిలిచి ఎవరికి ఏం కావాలో కోరుకోమన్నట్టు ఒక్కొక్కటి ఒకటి కోరుకున్నాడు. వాడు వచ్చాడు పులిహోర కోరాడు, వాడు కాకరకాయ కోరాడు, వాడు గోంగూర పచ్చడి కోరాడు. ఇలా ఎవరికి ఒక్కొక్కడు వాళ్ళు ఒక్కొక్కడు కోరుకుంటున్నారు. ఆఖరిన జాంబవంతుడు వంతు వచ్చిందిట. జాంబవంతా నీకేం కావాలంటే, రామా నువ్వు మంచి బలవంతుడు అని అందరూ అంటున్నారు, నేను బాగా ముష్టి యుద్ధం చేయగలను, బాక్సింగ్ చేయగలను, మల్లయుద్ధం చేయగలను, నీతో బస్తీ వేసవాళ్ళని మల్లయుద్ధం చేయాలని ఉందన్నట్ట. అప్పుడు రాముడు అన్నాడు, ఈ రామావతారంలో నాకు కృతజ్ఞతే ఉంది. ఎంత ఉపకారం చేసినా వాడిని నెత్తిమీద పెట్టుకుంటా, ఉపకారం చేసిన నీతో యుద్ధం చేసి నేను చావగొట్టలేను, అలాగని మరి నీ కోరిక తీర్చాలి, కృష్ణావతారంలో నీ కోరిక తీరుస్తాను, మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు ఎవడిని కోరదు ఇలాంటి కోరిక అన్నట్టు. అందుకని పిచ్చ కోరికలు కోరకూడదు. పద్మాకర్ గారి దగ్గరికి వస్తే పద్యం వినాలని కోరుకోవాలి, కానీ పద్మాకర్ గారు మీతో కాలినడక నడవాలని కోరిక ఉందంటే నాతో ఎక్కడ నడుస్తాడు వాడు? ద్వారకా తినవాల, డామర్ కింద పడతాడంతే. అంచేత ఎవండి ఎప్పుడు ఏం కోరాలో ఆ కోరిక కోరాలి అన్నారు. రాముడితో యుద్ధం ఏమిటి లేకపోతే అప్పటి యోగం అది. అందుకని రాముడు ఆనాడు వరం ఇచ్చాట, ఇదిగో ప్రభో ఆ కోరిక ఇలా తీరుతుంది అనుకోలే. ముష్టి యుద్ధం అంటే ఏదో అనుకున్నాను కానీ స్వామి, ఎంత బొత్తిగా ఎముకలు ఎక్కడున్నాయో తెలియటంలా, చర్మం ఏమైందో తెలియటం లేదు, లోపల అసలు పేగులు ఉన్నాయో లేవో తెలియటంలా, లివర్ ఏమైందో తెలియటంలా, లివర్ పాడైపోయి శరీరం షివర్ అయిపోయింది అంతే ఒక దెబ్బకి. నేనేదో క్లవర్ అనుకున్నాను, నా బతుకు ఇలా తగులేని ఇలాంటి వరం కోరుకున్నాను, ఇక నేను బతుకుతానో లేదో నన్ను రక్షించి బాబోయే అన్నట్ట. శ్రీకృష్ణుడు జాలిపడి, నాయన ఏం చేస్తాం, నీ శరీరం ఇలా అయిపోయిందా, కొట్టినా అయినా పెట్టినా అయినా మళ్ళీ వచ్చి ఏం చేసేట, ప్రేమగా చేత్తో అలా నిమిరెట్టండి, అస్సలు ఒక్క నిప్పుంటే ఒట్టండి. కృష్ణ ఆనాడు వాళ్ళందరికీ చేత్తో నిమిరి శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన నువ్వు తలుచుకుంటే మా గొంతుకులు బాగు చేయలేటయా, మేము కష్టం నానాయాతన పడిపోతున్నాం, మనం కోరుకుందాం ఆయన అంతే, ఇక ఈ దిక్కుమాల మందులు వద్దండి మనకి, నాకు నిన్నటి నుంచి నానాయాతనగా ఉంది, మళ్ళీ రాత్రి అయిపోయింది పడుకున్నాను కానీ అసలు ఆ మాధుర్యం రావడంలా. వాసుదేవ పరంధామ, ఆయన అనుగ్రహం ఉంటే ఏమైనా వస్తే అంత నమ్మాలంతే మనం. అలా చేత్తో నిమిరి నిమరగానే ఆ శరీరం స్వస్థత వచ్చేసిందిట. స్వామి, ప్రభు, కృష్ణ, వాసుదేవ, రామ, రాముడైనా కృష్ణుడైనా నీవేనని ఇప్పుడు తెలుసుకున్నాను, సర్వాంతర్యామివని తెలుసుకున్నాను, గుణము లేనివాడివి నువ్వు. అద్భుత స్తోత్రం, అసలు ఎంత బాగా రాశాడో నండి అందులో ఆ స్తోత్రాలు, మూలం మూలమే తెలుగు తెలుగు రెండు రెండు అలాగే రాశాడు. సర్వాంతర్యామివి నువ్వు, లేని చోటెక్కడ, నేను నువ్వే, నువ్వు నువ్వే, అటువంటి నీతో యుద్ధమేమిటి నాకు, ఈ మణులకి మించిన అసలైన దేవమణివి నీవు, అటువంటి నీకు నమస్కారం. గుణరూపకర్మములు లేని నిర్గుణ పరబ్రహ్మానివి నీవు, భూరి స్వరూపుడివి నీవు, జ్ఞానముతో వైరాగ్యంతో యోగంతో పొందలేం భక్తితోటే నేను పొందగలమని చెప్పారు. మీరు చూడండి ఎంత జ్ఞానం కోసం ప్రయత్నం చేసినా ఎక్కడో చోట భ్రష్టుడైపోతాడు, ఎందుకంటే జ్ఞానమునుకున్న లక్షణం ఒకవైపు చూస్తే రెండో వైపు మార్పు వస్తుంది కనుక. ఇంకా వైరాగ్యంతో పొందలేము, ఎందుకంటే వైరాగ్యం అనేది ఎప్పటికీ రాదు. ఇన్ని వైరాగ్యములను కబుర్లు చెబుతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పొద్దున్నే కాఫీ పుచ్చుకోవడమే మామూలే, ఒక అరగంట తేడా వస్తే తట్టుకోలేడు మానవుడు. తీవ్ర వైరాగ్యం ఉండదు కాక ఉండదు, ఉండదు కాక ఉండదు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. ఇక యోగాభ్యాసమా? యోగాభ్యాసం ఎప్పటికీ పట్టుబడనే పడదన్నారు. కాబట్టి చిట్ట చివరికి భక్తుడు ఒక్కడే పూర్తిగా మోక్షం పొందుతాడు. అటువంటి నిన్ను చూచాను, కాకితో కబురు పెడితే నేనే పట్టుకొచ్చి మణినిచ్చేవాడిని, నువ్వెందుకు వచ్చావని అడిగితే కాకులు దొరక్క నేను వచ్చాను లేవయ్యా, మరి అసలు విషయం ఒకటి ఉన్నది, కారణం ఒకటి ఉన్నది, నేను రాకుండా ఊరికే రాను. ఈ మణి మాచే పడెనన్ని తామసులు నరించు నింద తప్పెడు కొర్రకై, నీ మందిరమగు దుర్గమ నీ మందిరమగు బిల్లము నకేమరు తెలుచితిమి భల్లుకేశ్వర వింటే. నాయనా భల్లుకేశ్వర, ఈ మణి శమంతకమణి నేను అపహరించానని నా చేతిలో పడిందని కొంతమంది తామసులు, తామసులు అంటే ఏమిటంటే నింద వెయ్యడమే వాళ్ళ లక్షణం, ఇంకా వెనక ముందు చూడరట. వాడెవడో మాంసం తిన్నాటంటే అవును నేను చూశానంటాడు పక్కన కూర్చుంటే, ఇలాంటి వాడని తామసులు అంటారు, గుర్తుపెట్టుకోండి. పూర్వం కాళిదాసుకి బాగా పేరు వచ్చేసింది, కాళిదాస్ అంటే కవిత్వం చెప్పడంలో ఇంకా ఆ పాండిత్యం అపారం, ఆయన కాళీ వరప్రసాదుడు, ఆయనకి పేరు వచ్చేసరికి తక్కిన ఆస్థాన పండితులకు ఈర్ష్య కలిగింది ఆయన మీద, వీడు అంతం చూడాలనుకున్నారు అనుకుని భోజ మహారాజు గారి దగ్గరికి వచ్చి రోజు ఏదో అభాండం చెప్పేవారట. భోజుడు అదే నమ్మలా, మహాత్ములు అయితే నమ్మరు కదా. మరి ఒకరోజు వీళ్ళంతా కలిసి కాళిదాస్ చేపలు తింటున్నాడయ్యా అన్నారట. పోన్లేవయ్యా పండితులు చేపలు తిన్నా పర్వాలేదు, తాగిరా పర్వాలేదు, పండితులు పండితులే అని అడిగిన వీడ కసిగా ఉంది ఏమైనా ఈ కాళిదాసుని పడగొట్టాలని. ఇది కాళిదాసుకి తెలిసింది, నేను చేపలు తింటున్నానని రాజుగారి దగ్గర వీళ్ళు మోసారు అని. మర్నాడు కావాలని చేపల మార్కెట్లోకి వెళ్ళి ఓ మంచి చేపను కొన్నట్ట. ఒరే ఆ చేప తోక బయటికి కనబడేలాగా తాటాకులో కట్టరా అన్నట్ట. వెంటనే ఆ చేపలు వాడు అలాగే కట్టాడు, ఆ తోక బయటికి కనబడుతుంది, తోకలోంచి నీటి బొట్లు డ్రాప్ బై డ్రాప్ కారుతున్నాయి. కావాలని పండితులందరూ అలా పెడుతుండగా వాళ్ళకేసి చూపించుకుంటూ తిరిగట్టి చేపని సంకలో పెట్టుకుని, ఒరే మనం ఏదో వేళాకోవడానికి కాళిదాస్ చేపలు తింటున్నాడని చెప్పాం, నిజంగానే చేప కొన్నాడరా, ఇప్పుడు రాజుగారిని తీసుకొస్తే వీడికి ఉరిశిక్ష చేస్తారనుకుని, మహారాజా భోజరాజా మేము ఎన్ని చెప్పినా నమ్మలేదు, చూడండి అదిగో కాళిదాస్ ఇప్పుడు చేప కొన్నాడన్నారట. సరే నడవండి అన్నాడే, వచ్చి చూశాడు చంకలో కావాలని అక్కడే ఉన్నాడుగా కాళిదాస్, మరి ఈ తాటాకులో చేపను చుట్టారు, తోక బయటికి వెళ్ళాడుతోంది, నీళ్లు కిందకు పడుతున్నాయి ఆ చేప తోకలోంచి. కిమిదం అన్నాడు ఆయన, ఏమిటిది అన్నట్ట. అంటే ఇదే అండి రామాయణం గ్రంథం అన్నట్టు. ఈయన చేపను చూపించి రామాయణ గ్రంథం అంటే అలాగా ఆ బయటికి వెళ్ళాడుతున్నది ఏమిటన్నట్టు, తాళపత్రాలకి చివరి ఉండే కొసలండి అన్నట్ట. ఈ తాళపత్ర గ్రంథాల్లోంచి నీళ్లు కారుతున్నాయి ఏమిటన్నట్ట. ఏం చెప్పమంటారండి, సీతాదేవి అశోకవనంలో ఏడ్చింది ఆ శోక సారం అండి అన్నట్ట. అశోకవనంలో ఉన్న సీతాదేవి కన్నీళ్ళు అనగానే ఏది గ్రంథం చూపించన్నట్ట. ఆయన వెంటనే జై భద్రకాళి అని తిప్పేట, చూస్తే అది గ్రంథం అయిపోయింది. ఇంకేముంది, ఈ పండితులు బుర్రగొక్కుంటూ పోయారు. మహానుభావులు వాళ్ళు ఏదైనా చేయగలరు అంటే అయిపోతుంది అంతే. ఎందుకు చెప్తున్నానంటే తామసులు అంటే వాళ్ళు అన్యాయంగా ఎవడి మీదైనా ఒక అభాండం వేసి లేనిపోని ప్రథ పుట్టించిన దుర్మార్గులందరూ తామసులే. ఆ పాపాత్ములు తాత్కాలికంగా విజయం పొందుతారేమో కానీ శాశ్వతంగా మాత్రం ఎప్పటికైనా భక్తుడిది, జ్ఞానిది, మహానుభావుడిదే విజయం. కాళిదాసు చాటాడది, నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎన్నో పొందాను, ఎంతోమంది పాపాత్ములు వెయ్యరాని అభాండాలేసిన అంతు చూడాలని చూశారు, కానీ ఎప్పుడైతే పాదపద్మాలు ఆశ్రయించానో పరమాత్మని, అప్పుడు ఎవడిని లెక్క చేయక్కర్లా, భయపడక్కర్లేదన్నారు మనం. ఎందుకంటే భయం, తుమ రక్షక కాహూ కోడరన అంటాడు తులసీదాసు. నువ్వు రక్షకుడిగా ఉండగా ఎవడికి భయపడాలి, దేనికి భయపడాలన్నాడు ఆంజనేయుడిని. ఎప్పుడైనా మనం అందరం భయపడవలసింది మనలో ఉన్న లోపానికి తప్ప బయట ఉన్న వ్యక్తులకు కాదు. పరమాత్ముడిని నమ్మితే మనం ఎప్పుడు ఎక్కడ దేనికి జడవక్కర్లేదన్నమాట. అందుకని ఈయన ఏమన్నాడు, తామసులు నేను ఈ మణి ఎత్తుకొచ్చానన్నారు, కృష్ణుడి మీద మణి దొంగతనం చేశాడని వేస్తే మన మీద అభాండాలు వేయడంలో ఆశ్చర్యం ఉందండి అమ్మ. ఈ మణి మాచే పడినని తామసులు నరించు నింద తప్పెడు కొరకై, నీ మందిరమగు బిలమునకే మరు దించితిమి, నీ మందిరమైన బిలానికి అందుకే మేం వచ్చాం. భల్లుకేశ్వర వింటే, ఓ భల్లుకేశ్వర జాంబవంతా విన్నావా, నాకు ఈ మణి ఇచ్చేస్తే చాలు ఇంకేం వద్దు అన్నాడు మహాత్మ. ఈ మణులు, ఈ సృష్టిలో ఉన్న అన్ని మణులు నీవే, ఇది పట్టుకెళ్ళు, కానీ నీతో యుద్ధం చేసి అపచారం చేశాను, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా, నీ మీద చెయ్యెత్తినందుకు నీ కాళ్ళు కడగాలన్నట్ట. అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. నాకు ఒక కూతురుంది జాంబవతి, ఈ జాంబవతిని నీకు ఇస్తున్నానన్నాడు. అంటే నిజానికి కృష్ణుడికి రెండవ భార్య ఎవరన్నమాట, జాంబవతి. మూడవది సత్యభామ, అది మర్చిపోకూడదు మనం. ఈ జాంబవతిని పట్టుకొచ్చి ఇదిగో పాణిగ్రహణం అని చేతిలో పెట్టేశాట. అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా అలాగే పెళ్ళిమే పెళ్ళి జరుగుతూ ఉంటాయి. ఈయనేమో ఏదో అభాండం వచ్చిందని వచ్చాడు, ఇదిగో బంగారం లాంటి రెండవ భార్య జాంబవతి వచ్చిందిట. అని చేత అభాండాలు ఇస్తే, ఇప్పుడు కలియుగంలో కాబట్టి మాబోటి వాళ్ళకి భార్యలు అక్కర్లేదు కానీ ఐశ్వర్యాలు వచ్చి పడతాయి. ఎవరైనా అభాండం వేసుకుంటే ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఆ జాంబవతిని తీసుకుని ఆ మణి పుచ్చుకుని ఆయన కొండగుహలోంచి బయటకు వచ్చాడు. ఈలోపు బయట కాపలా పెట్టాడుకి 27 రోజులు ఉండమని, 27 రోజులు అయిపోయింది. 28వ రోజు ఉదయం అనుమానం వచ్చింది వీళ్ళకి. కృష్ణుడు చెప్పనే చెప్పాడు, 27 రోజులు దాటితే లోపలికి రావద్దు వెళ్ళిపోమ్మని. మన కృష్ణుడు ఏమైపోయాడు, ఇంతకాలం మనకు అండదండగా ఉన్న మన కృష్ణుడు పోతే ఇక మనమేం బతుకుతామని ఏడ్చుకుంటూ అయ్యో అయ్యో అని వెళ్ళారట వసుదేవుడి దగ్గరికి. ఏమిట్రా ఏడుస్తున్నారంటే, కొండగుహలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు, చచ్చిపోయి ఉంటాడు, ఇక బయటికి రాలేదన్నారట జరిగింది చెప్పి. అప్పుడు వసుదేవుడు భయపడిపోయి గర్గాచార్యుడిని పిలిపించి అంబిక అనే పేరుతో అమ్మవారికి అక్కడ గుడి కట్టాడు. ఆ ద్వారకా నగరానికి అమ్మవారి అధిష్టాన దేవత. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని అద్భుతంగా చెక్కించి ఆవిడ్ని పూజించారట. వెంటనే ఏమని, 28వ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అమ్మ జగదంబ రక్షించు, త్రిపుర సుందరి హృదయ దేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వర మయి, దీపగణానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకర దేవమయి, తేజోదేవమయి, మనోజ దేవమయి, కళ్యాణ దేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీ రామానందమయి, అణిమాసిద్ధే, లహిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వబీజే, సర్వఖేచరి, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్య మోహన చక్రస్వామిని, ప్రకట యోగిని, కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశా పరిపూరక చక్రస్వామిని, గుప్త యోగిని, అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే, అనంగ మదనాత్రి, అనంగ రేఖి, అనంగ వేగిని, అనంగాంకుశి, అనంగ మాలిని, సర్వ సంక్షోభణ చక్రస్వామిని, గుప్తతర యోగిని, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిడి, సర్వాకర్షిణి, సర్వాక్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధికే, సర్వసంపత్తి పూరణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరి, సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, కులోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయని, సర్వజ్ఞే, సర్వ వ్యాధి వినాశ శ్రీ సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని, వసిని, కామేశ్వరి, మోదిని, విమలి, అరుణేజయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణిని, చాపిని, పాసిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్యయోగిని, శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని, త్రిపురే, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాద్యప్తే, మహామహానందే, మహామహాస్కందే, మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ఞి, నమస్తే, 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 నమస్తే. ఇలా స్తోత్రం చేసి అమ్మవారిని రకరకాల పాటలీ పుష్పాలతో, సంపెంగ పువ్వులతో, గులాబీ పువ్వులతో, మందార పుష్పాలతో, మల్లి పుష్పాలతో పూజ చేస్తే హఠాత్తుగా అన్నదట, అమ్మవారు పలికిందట, దుర్గమ్మ మగు బిల్లమున్న ఈ దుర్గను కొల్లి చీరనుచు. దుర్గమమైనటువంటి హృదయమనే గుహలో, హృదయాన్ని కూడా గుహతో కొలిచారు, తహరా కాశరూపిణి, ఇక్కడ మీరు నన్ను కొలిచారు, ఇక మీకు సంతోషంతో వరమిస్తున్నాను. బాలా మండితో మండితో హేలా గతి వచ్చు వనరు హేక్షణుడనుచు. వెంటనే అమ్మవారు ఏమంది, మీరేం భయపడకండి, బాలా మణితో, ఆవిడ ముందు చెప్పింది ఎవరు, అమ్మాయితో వస్తాడు జాంబవతితో, ఆపై మణితో, మణితో వస్తాడు, హేలా గతి వచ్చు ఒయ్యారంగా వస్తాడు, సంతోషంగా వస్తాడు, వనరు హేక్షణుడనుచు, ఆ పద్మాక్షుడు వచ్చి తీరతాడు అని ఎవరు పలికారు, చెండిక పలికెన్, సాక్షాత్తు అమ్మవారు పలికిందట. ఆనందపడిపోయారు. అమ్మవారికి పాయసాన నైవేద్యం పెట్టారు. అదిగో అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు అక్కడ నైవేద్యాలు పెట్టేవారటండి. అదిగో అలాంటి ఉత్సవం జరుగుతున్నప్పుడే ఈ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చిన మన అర్జునుడు ఉన్నాడే, సుభద్రను ఎత్తుకుపోయాడు. వీళ్ళంతా ఫంక్షన్స్లో ఉంటే అమ్మవారికి జాతర చేస్తూ ఉంటే ఇలా
అమ్మవారు పలికింది. పావుగంట తిరగకుండానే ఒయ్యారంగా శ్రీకృష్ణుడు అదిగో అమ్మవారిని వెంట పెట్టుకుని జాంబవతితో పాటు మణితో వచ్చాట. కృష్ణ 28 రోజులు నువ్వు కనపడకపోతే అల్లాడిపోయావు, ఏమైపోయావంటే ఆ లోపల అదో పెద్ద కథలేవయ్యా బాబు అని చెప్పాడు ఆయన. ఇదిగో జరిగిన విషయం ఇది అని అందరికీ చెప్పాలంటే సభ ఏర్పాటు చేయండి అన్నట. ఒంటరిగా చెప్పేటప్పుడు అంత బాగుండదు, కానీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రెచ్చిపోతారు ఎవరైనా. అంచేత నలుగురు కనపడద్దు మరి. శ్రీకృష్ణుడు కూడా మీకు విడిగా చెప్పను, మంచి సభ పెట్టండి, మైకులు పెట్టించండి అన్నట్టు. శ్రీకృష్ణుడికి మంచి సింహాసనం వేశారు, మంచి మైకు పెట్టారు, వీడియో పెట్టారు. అందరూ జనాలు వచ్చారు, ఇదిగో ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, వారు అందరూ ఉండగా చెప్పాలి. అందరూ వచ్చాక సత్రాజిత్తుని పిలిపించాడు. చూసావా సత్రాజిత్తు, నేను ఎత్తుకుపోయానన్నావు మణిని, ఇదిగో జరిగింది ఇది అని మొత్తం కథంతా చెప్పి సాక్ష్యం కూడా చూపించి, నీ తమ్ముణ్ణి చంపింది సింహం, సింహాన్ని చంపి జాంబవంతుడు మణి ఎత్తుకెళ్ళాడు, ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి మణి తెచ్చుకొచ్చాను, ఇదిగో మణి పబ్లిక్గా ఇస్తున్నాను అని ఇచ్చాట. మళ్ళీ సాక్ష్యం కోసం వీడియోగ్రాఫర్ను పిలిపించి వీడియో తీయించాడు అనమాట. బట్ రేపొద్దున ఇవ్వలేదు అనుకుండా. పాపం పశ్చాత్తాపడిపోయాడు సత్రాజిత్తు. అయ్యో ఎంత పొరపాటు చేశాను కృష్ణ, ఇంతటి సూర్యభక్తుణ్ణి అయినా డబ్బు వచ్చేసరికి కళ్ళు మైకం కమ్మి నీలాంటి వాడి మీద అభాండం వేశాను అని మహాబాధపడిపోయాడు. అంతా ఎంత కాదు, నలుగురిలో అవమానం అయిపోయింది, పైగా అనవసరంగా అభాండం వేశాడు కదా. అందుకని ఈ కృష్ణుడిని చూసి ఆనందము పొందాడు. ఆ కృష్ణుడిని మొట్టమొదటిసారిగా దగ్గరగా చూశాక అతనికి భక్తి పెరిగింది. ఇప్పుడు ఏమి కాంతి, నా స్వామి సూర్యుడు ఆయన కుడికంట్లో కనబడ్డాడు అప్పుడు ఆయనకి. నిజానికి కృష్ణుడికి కుడికన్నెవరు, సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు. తాను ఉపాసించే అంతటి సూర్యుడు ఈయన కుడికన్ను. ఇప్పుడు కొంచెం జ్ఞానం ఉన్నవాడే కదా, మరి ఎంతైనా భక్తుడే కదా. వెంటనే పశ్చాత్తాపడి ఇంటికి వెళ్ళిపోయాడు. మౌనంగా కూర్చున్నాడు. ఏం చెయ్యాలి, అన్యాయంగా మాట్లాడాను, ప్రభువుని దూషించాను, బలవద్విరోధం తెచ్చుకున్నాను అనుకున్నట్ట. ఇంతలో వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను సలహా ఇవ్వను అందుట. ఏమిటి, మీరింత బాధపడతారు ఎందుకండి, ఆ కృష్ణుడిని అల్లుడి చేసేసుకున్నారనుకోండి అని సిగ్గుపడిపోయింది కొంచెం. ఎంతైనా స్త్రీ కదా, పెళ్లి కాని క్రితం కదా. అందుకని అమ్మాయి నాకు భలే ఉపకారం చేసేవే, నువ్వు భలే కూతురువే అనుకున్నాడు ఈయన. అప్పటికప్పుడే మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ మీ నాన్నగారితో మాట్లాడినా నీతో మాట్లాడినా అన్నట్ట. మా నాన్నగారితోటే మాట్లాడండి అన్నాడు. అనగానే అర్థమైందిగా స్వామివారికి తెలియదేముంది, వసుదేవ నీ కుమారుడు వాసుదేవుడు సర్వనాయకుడు అయినా, రెండు పెళ్ళిళ్ళు అయ్యానే భంగం అక్కర్లా, ఎంతమందినైనా భరించగలడైనా, సిరిగలివానికి చెల్లును తరుణుల 16,000 తగపెండ్రాడం, తిరుపమునకు ఇద్దరండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు అన్నారు. ఇక్కడే ఈ పల్నాడు వచ్చేట ఒకప్పుడు శ్రీనాథుడు. ఈ పల్నాట్లో ఇప్పటికున్నటువంటి బోరులు లేవు, నాగార్జున సాగర్ అవి లేవు, నీళ్లు లేక నానాయాత్ర పడిపోయేవారు. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులును తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు అని రాశాడు ఆయన పాప అప్పట్లో. సజ్జ జొన్న అన్నం తినేవారట, ఇలా వరన్నం ఉండేదిటండి. ఇప్పుడు వస్తే శ్రీనాథుడు ఆ పద్యం తిరగ రాసేవాడు అనమాట. ఏం అద్భుతమైన భోజనం, సత్యనపల్లి వచ్చి సప్తాహంలో రాత్రిపూట మాతో పాటు భోజనం చేస్తే వీడు దుంపదేగ పద్యం మార్చడో అని చేతనమాట. అదిగో అప్పట్లో అలా ఉండేదనమాట. నానాయాత్ర పడిపోయి అందుకని ఒకసారి మంచినీళ్ళు దొరకలే ఆయనకి. మంచినీళ్ళు లేక అల్లాడిపోతే ఏమన్నాడు, అదిగో డబ్బున్నవాడు గనక, లక్ష్మీవల్లభుడు గనక, శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది ఆ రాజకన్యలు పెళ్లి చేసుకున్నాడు, తిరిపెమ్మునకిద్దరండ్రా, ముష్టివాడికి ఇద్దరు భార్యలు ఏమిటి, పరమేశ గంగ విడుము పార్వతి చాలు అన్నట్టు. ఓ పరమేశ్వరా గంగను విడిచిపెట్టు, మేము తాగుతాం, నీకు పార్వతి సరిపోతుంది అన్నట్టు. అదిగో అంతటి అద్భుతమైనటువంటి పద్యం, చాలా చాటువుల్లో ప్రసిద్ధికెక్కిన పద్యం అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు సత్రాజిత్తు, పరమాత్ముడు ఆయన, ఎందరినైనా భరిస్తాడు, నా కూతురు కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇదిగో ప్రాయశ్చిత్తం అంటే ఇదే, మణిని తీసుకొచ్చి ఇచ్చావు, నీకు భామామణిని ఇస్తానడగానే సరేనన్నట్టు శుభముహూర్తంలో ఇదిగో 3వ భార్యగా సత్యభామని కూడా స్వీకరించాడు. ఆ పెళ్లిలో కట్నంగా శమంతకమణి చేతిలో పెట్టేట ఆయన. అంటే అసలు పోతన గారి పద్య చమత్కారమే వేరు. అసలు మణి పుచ్చుకుని వెంటనే చేతిలో పెట్టేసి, మణి ఇచ్చినాడు వాసర మణి నీకును, నీకు ఇచ్చిన వాడి మణి దినమణి, నభోమణి, సూర్యుడు. వాసరమణి అంటే సూర్యుడు అనమాట. మణి ఇచ్చినాడు వాసర మణి నీకును, మాకు గలవు మణులు పెక్కులు, కుమారీమణి చాలును. నీకు సూర్యుడిచ్చిన ఈ మణి నాకెందుకయ్యా, ఏదో నీకు ఈ ప్రమాదం వస్తుందని తెలుసు కనుక మరొక ప్రమాదం కూడా ఈయనకి తెలుసు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని అడిగాడు. ఈ మణి నాకొద్దు, మా అకు బోల్డ్ మణులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నాకు గొప్ప మణి ఇచ్చావు, ఎవరు, సత్యభామ మణి, ఈ కుమారీ మణి చాలు అన్నాడు. అని
మణి తిరుగా గన అతనికిచ్చే మాధవుడపుడున్, మళ్ళీ మణి చేతిలో పెట్టేసి జాగ్రత్త అన్నట్ట. అమ్మయ్యా, ఏ కృష్ణుడి మీద అభాండం వేశానో, ఇప్పుడు ఆ కృష్ణుడి మీద అభాండం వేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఏమిటి, కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నాడు. మామూలుగానే పెళ్లి కొడుక్కి కాళ్ళు కడుగుతాడు మామగారు. ఏమంటాడు అప్పుడు, నారాయణ సమానుడవు నాయనా, నువ్వు వరుడా, విష్ణుస్వరూపుడవైన నీకు చెప్పారు, చెప్పాడు, విష్ణవేతుభ్యం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా, విష్ణుస్వరూపుడవైన నీకు నా కుమార్తెనిస్తున్నాను, ఈ అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేసి నీ కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిమెచ్చలుకోవడం దేనికంటే బ్రహ్మలోక జిగీషయా, బ్రహ్మలోకమును జయించవలననే కోరికతో. బ్రహ్మలోకం చేయించడం అంటే బ్రహ్మగారి మీదకి వెళ్ళి డెప్ మీద కొట్టి లాగేసుకోవడం కాదు అక్కడ అర్థం, బ్రహ్మజ్ఞానం పొందడం, మళ్ళీ భూమి మీదకి రాని శ్రీకైవల్య పదం పొందడం కోసం నేను నా కన్యామణిని దానం చేస్తున్నాను నా కూతున్నాడు. పనికి మాలవాడి కాళ్ళు కడిగే వాడిని విష్ణుమూర్తి అంటూ, అంటే సాక్షాత్తు ఆది విష్ణువు ఆ మాధవుడి కాళ్ళు కడిగి నిజంగా ఇప్పుడు ఈ మంత్రం చదివాడు, సార్థకమయ్యింది. ఆ తదనంతరం మణిపుచ్చుకున్నాడు, ప్రాయశ్చిత్తం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మూడో కళ్యాణం దగ్గర నుంచి మళ్ళీ సాయంకాలం పూట చెప్పుకుంటాం. చెప్పుకున్నాం శమంతకమణి తిరిగి మామగారికే ఇచ్చాడు, మామగారి మీద అంత అభిమానంతో ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేసినటువంటి మంచి అల్లుడిగా కృష్ణుడికి అందుకే పేరు వచ్చిందిట. ఆయన ఏమిచ్చినా తన దగ్గర అట్టే పెట్టుకోడు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు, అందుకే మనం ఇవ్వడానికి ఇష్టపడతాం అన్నారు. నిజంగా ఆయనే తినడం మొదలెడితే ఈ ఇంట్లో వంటకాలు ఏమీ సరిపోవు. వెనకటికి శంకరాచార్యుల వారు ఒకసారి ఒక పేదవాడు తన దగ్గరకు వచ్చాట, రాగాని ఎందుకు ఈ పేదరికాన్ని చూసి ఎంత బాధపడతావు, నేనైతే ఈ దారిద్ర్యం హాయిగా అనుభవిస్తాను అన్నాడు గబుక్కుని. మహాత్ముల నోటి వెంబడి ఏ మాట వస్తే ఆ మాట సత్యమైపోతుంది, అందుకే తొందరపడి మాట్లాడకూడదు. ఓ దారిద్ర్యం దారిద్ర్యం నడుస్తూ ఆ మాత్రం దేన్నైనా ఓర్చుకోవాలి ఓర్చుకోవాలి ఓర్చుకోవాలని చెప్పి ఆయన తొందరపాట్లో ఏమన్నాడు, ఈ దారిద్ర్యం నేనైతే తేలికగా హాయిగా అనుభవిస్తానన్నట. ఈ మాట వల్ల మళ్ళీ జన్మెత్తాడు ఆయన. ఒక కటిక దరిద్రుడి ఇంట్లో పుట్టాడు. ఆ తల్లి తండ్రి రోజు ముష్టెత్తుకు బతికేవారట. ఆ ముష్టెత్తుకు బతికేవాళ్ళ ఇంట్లో పుట్టాడు ఈయన, యాయవారం బ్రాహ్మణింట్లో. మంచి పండితుడు, సతసిద్ధంగా శంకరాచార్యులు కదా మరి, కానీ ఈయన కర్మగాలి క్రమంగా పెద్ద అయ్యాడు. ఎన్ని గించుకున్నా ఎంత పాండిత్యమో ఒక రూపాయి వచ్చేది కాదు, ఎందుకని దరిద్రం అనుభవిస్తానన్నాడు కాబట్టి. ఈయనకి పెళ్ళయింది, వచ్చిన దగ్గర నుంచి పెళ్ళాం బిడ్డలు అందరూ రోజు క్రమంగా సంతానం వచ్చిందిట. తెగ తిట్టేవారట, దరిద్రుణ్ణి చేసుకున్నాను బాబోయ్ అనేదేవాడు. ఎన్నాళ్ళైనా మొగుడు తిడుతూనే ఉండేదాడు బాబు, ఒక్కొక్కళ్ళ అదృష్టం అది, ఏం చేస్తాం. ఒక రోజున ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారి కూతురు పెళ్లికి తన రాజ్యంలో ఉన్న మొత్తం పండితులందరినీ రమ్మని ఆహ్వానించాడు. ఈయన కూడా వెళ్ళాడు. సరిగ్గా ఈయన వెళ్ళే సమయానికి ఆ రాజుగారి కుల పురోహితుడు ఏదో కారణం చేత రాలేకపోయాడు. రాజుగారు కంగారు పడుతున్నాడు, ఎంచేతంటే ముందు విఘ్నేశ్వర పూజ అవ్వాలి, తర్వాత పెళ్లి కట్టం దేవుడెరుగు. సమయానికి ముహూర్తం మించిపోకుండా విఘ్నేశ్వర పూజ ఇన్ని నిమిషాలుగా చేయాలనుకున్న సమయానికి కుల పురోహితుడు రాలేదు, ఏం చేయాలని అడిగితే, ఈయన పేదవాడు కానీ ఈయన మంచి మంత్రశాస్త్రాలు ఆరితేరిన వాడు అండి, ఈయన చేతి చేయించేయండి అని చెప్పారట అంతా ఈ శంకరాచార్యులు వారిని. రాజుగారు కాస్త చేసి పెట్టండి అన్నాడు. ఆయన ఎత్తేట కంఠం ఓం గణానాంతో అన్నాడో లేదో, అక్కడ పసుపు విఘ్నేశ్వరుడు ఉన్నాడు, పసుపు విఘ్నేశ్వరుడు నిజమైన విఘ్నేశ్వరుడు అయిపోయి కూర్చున్నాడు. జనం హడిలిపోయారు, నిజంగా పెద్ద విఘ్నేశ్వరుడు వచ్చి ఆసనంలో కూర్చున్నట్ట. నైవేద్యం సమర్పయ్యామేరు కానీ అక్కడ ఉండరాళ్ళు పోశారు, మామిడి పళ్ళు పెట్టారు, కొబ్బరికాయలు పెట్టారు, వచ్చిన వచ్చినట్టు తొండం తొడదాం అన్నట్టు ఆయన. తండ్రి తండ్రి ఏం చేస్తారు, మొత్తం పెళ్లి కూతురు కోసం, పెళ్లి కొడుకు కోసం, వచ్చిన బంధువుల కోసం, పెళ్లివారి కోసం, ఇంకా తినడానికి వచ్చినటువంటి ఈ మంచి మంచి శ్రోతలు ప్రేక్షకులు అందరి కోసం వండిన పిండి వంటలని తినేసేట పూట విందంతా లాగేశాడు ఆయన. అలాగే కూర్చొని తండంటున్నట్ట. ఈ రాజుగారు హడిలిపోయి, అయ్యా మహానుభావం మీ శక్తి అర్థమైంది, ఆయన పంపించేయండి తడిసిపోతున్నాం అన్నట్ట. అనగానే ఆయన వెంటనే ఉద్వాసన చెప్పేశాడు, పసు విఘ్నేశ్వరుడు మామూలు అయిపోయాడు. ఇప్పుడు అర్థమైంది రాజుగారికి, పిలిస్తే విఘ్నేశ్వరుడు వచ్చి మొత్తం తినేస్తున్నాడు, ఇంతటి జ్ఞాని నా రాజ్యంలో ఉంటే తెలుసుకోలేకపోయాను అనుకున్నట్ట. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకి ఆ విఘ్నేశ్వరుడు గణానాంతరగానే వచ్చి ఆ పశు విఘ్నేశ్వరుడు నిజమైన విఘ్నేశ్వరుడు అయితే మనం ఏం పెట్టగలం ఆయనకి? తెలివైన వాళ్ళు ఏమంటారంటే, నాయనా నువ్వు నిజంగా విఘ్నేశ్వరుడికి నీకేం పెట్టగలవు, ఈ ఆకుతో సంతోషపడు, మా హృదయంతో సంతోషపడు అంటారట. సరే, తదనంతరం అసలు పురోహితుడు వచ్చాడు. ఈ రాజుగారు విఘ్నేశ్వర పూజలు చేయించిన ఆయనకి బంగారం పళ్ళె నిండా నగలు, నాణ్యాలు, మణులు, పట్టు వస్త్రాలు పట్టుకొని ఇచ్చాట. శంకరాచార్యులు వారికి నోటి దరిద్రం కదా, మరి పూర్వజన్మలు అన్నాడు కదా నేను అనుభవిస్తానని. తీరా నగలిచ్చాక, అయ్యా ఇవన్నీ కుల పురోహితుడికే దక్కాలండి, నాకేం కాదు, ఆయన బదులు నేను స్టెఫీ అండి అంచేత అసలంతా ఆయనదేనండి ఇచ్చేసాట. కాబట్టి ఇచ్చాక ఇప్పుడు ఇంటికి వెళ్తే మా ఆవిడ ఏమంటుందో రా బాబు అనుకున్నాడు మళ్ళీ. కానీ అనేసాడు, ఆయన పుచ్చేసుకున్నాడు. యోగం లేకపోతే ఏమిచ్చినా దక్కం. ఆ పూట ఈయన ఇంటికి వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్ళు అన్నారట, వాళ్ళ ఆవిడతోటి, మీ ఆయన ఇంత అమాయకుడు ఏంటమ్మా, రాజుగారి పురోహితుడు రాకపోతే విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నేశ్వరుడు వచ్చి కూర్చున్నాడు కదా, రాజు మెచ్చి బంగారం నగలు ఇచ్చాడు, పురోహితుడికి వేరే ఇవ్వడా, నావికావని ఇచ్చేసాడు ఆ పురోహితుడికి, మీ ఆయనతో ఏం కాపురం చేస్తున్నావు అన్నారట. ఆవిడకి మండిపెచ్చి దౌర్భాగ్యం నేను కట్టుకున్నానని తెగదిట్టింది. వెంటనే ఈయన పక్కకు వచ్చి లక్ష్మీదేవిని పిలిచాడు. ఆవిడ ప్రత్యక్షమైంది. అమ్మ నేనేం పాపం చేశాను, నాకు ఏ డబ్బు రావడం లేదు, ఒకవేళ ఎవడన్నా ఇచ్చినా కాదని బుద్ధి వస్తుంది ఏమిటి నాకు అన్నట్ట. నువ్వు పూర్వజన్మలో శంకరాచార్యుడు అయ్యా, దారిద్ర్యం చాలా తేలిగ్గా అనుభవిస్తానని ఒక మాట నేసావు, అదిగో దానివల్ల నీకు ఈ గతి వచ్చి పడింది, ఇంకా నువ్వు ఎంత గింజుకున్నా సరే రమ్మన్న ఐశ్వర్యం రాదు అన్నదట. ఓహో ఇదే రహస్యం అనుకున్నాడు. మరి మా ఆవిడికి పిల్లలకో, నువ్వున్నంత వరకు వాళ్ళకి డబ్బు రాదు, నువ్వు పోతే వాళ్ళకి డబ్బు వస్తుంది అన్నదట. వెంటనే ఈయన తన భార్య దగ్గరకు వచ్చాడు. వచ్చి భార్యామణి నీకు డబ్బు కావాలా నీ కావాలా అన్నట్టు అనగానే ఆవిడ యగాదిగా చూసింది, నాకు డబ్బే కావాలి అది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే డబ్బు వచ్చాక మొగుడు డెప్ మీద కొట్లు ఆకురాలేనానని. మళ్ళీ అడుగుతున్నాను, డబ్బు కావాల్సి వస్తే నేనుండను, నేనుండాలంటే డబ్బు రాదు, అంటే నువ్వు పోతే పోయావు, నువ్వెవడకయ్యా, నాకు కావాల్సింది క్యాష్ అందిట. నీకు క్యాష్ కావాలంటే నేను స్మాష్ అయిపోతాను అన్నాడు. పో అంది ఆవిడ. వెంటనే ఈయన బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడకుండా శరీరం విడిచిపెట్టాడు. ఆ క్షణమే ఐశ్వర్యం వచ్చి పడిపోయింది ఆవిడికి. ఇదంతా కథలో ప్రధానమైనది ఏమిటి అంటే, మనము ఏది అంటే అది తీరుతుంది శక్తి ఉన్నప్పుడు, భక్తితో నమ్మితే. రెండవది, నిజంగా పరమాత్ముడు గనక ఎదురుగుండా వచ్చి కూర్చుంటే కొండంత తినే దేవుడికి మనం ఏం పెట్టగలం? ఆయన తిన్నట్టు నటించి పండు అక్కడే ఉంచుతాడు, దాన్ని ప్రసాదంగా మనకిస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి కల్పవృక్షము అన్నారు. ఏమిచ్చినా ఆయన పుచ్చుకోడు, పుచ్చుకున్నట్టు కనపడతాడు, కొన్ని కోట్లు తిరిగిస్తాడు, భయపడక్కర్లేదట, మన సర్వం అక్కడే పెట్టమన్నారు. ఈ విషయం తెలిసిన జ్ఞానులు ఈ సమస్తం, ఈ శరీరం, ఈ ఐశ్వర్యం నీది అంటారు. ఆ స్థాయికి చెందకపోయినా అక్రూరుడు, కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడిని ఎంతో ఎంతో గుర్తించారన్నారు ఆ కాలంలో. ఇప్పుడు సత్రాజిత్తు మణి ఇస్తే ఈ మణి నీకే ఇచ్చేస్తున్నాను, నాకెందుకని తిరిగి ఇచ్చేశాడు. కానీ ఆ మడి వల్ల ఎంత ప్రమాదం వస్తుందో ఈయనకి మాత్రమే తెలుసు. ఇది జరిగిన కొద్ది రోజులకి జగతీశ వినవయ్య శతధన్వు పొడగని అక్రూర కృతవర్మలాప్త వృత్తి మనకు కూతును సమ్మతి నిత్తునని పల్కి ఆ కృష్ణునకు నిచ్చెన తడిపుడు. ఒకనాడు అక్రూరుడు, కృతవర్మ ఇద్దరు మంచి మిత్రులు. కృతవర్మ అంటే యాదవులకి సేనాధిపతి, కౌశలికి బంధువు ఆయన. ఈ కృతవర్మ అర్జునుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. అక్రూరుడు, కృతవర్మ ఇద్దరు కూడా ఆప్తమిత్రులు. అక్రూరుడు గురించి మీకు చెప్పక్కర్లేదు, పరమకృష్ణ భక్తుడు, కృష్ణుడి విశ్వరూపం చూసినవాడు ఆయన. కాకపోతే కృతవర్మ గురించే తెలుసుకోవాలి. యాదవులలో మంచి వీరుడు ఆయన. శ్రీకృష్ణుడు మొత్తం యాదవుల యొక్క సైన్యాధిపత్యం, సేనాధిపతిత్వం అతనికే ఇచ్చాడు. నారాయణ గోపాలులు అని 10,000 మంది ఉండేవారు కృష్ణుడికి సహాయకులు. ఈ నారాయణ గోపాలకులు, కృతవర్మ వీళ్ళంతా ఒక గుంపు అన్నమాట. వీళ్ళనే దుర్యోధనుడు కోరుకున్నది. దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడుగా, కాళ్ళ దగ్గర కూర్చోవడం ఇష్టం లేక తల దగ్గర కూర్చున్నప్పుడు ఎవరికి ఏం కావాలో కోరుకోమంటే కృష్ణుడిని, అర్జునుడు నువ్వు ఉంటే చాలన్నాడు. కానీ పాపం మన దుర్యోధనుడు ఆనందపడిపోయి ఈ అక్రూరుణ్ణి, ఈ కృతవర్మని, ఈ నారాయణ గోపాలకుల్ని కోరుకున్నాడు. ఇదిగో ఆ నారాయణ గోపాలకుల్ని అర్జునుడు చంపి పారేశాడు. కృతవర్మ ఒక్కడు మిగిలాడు అన్నమాట చివరికి. వాడంతటి వీరుడు, శ్రీకృష్ణుడికి ఆప్తుడు, యాదవ సేనాధిపతి, అర్జునుడి దగ్గర కొంతకాలం విలువిద్యను అభ్యసించిన వాడు, అటువంటి వీరుడు అక్రూరుడికి ఆప్తమిత్రుడు. వీళ్ళిద్దరూ ఒకనాడు శతధన్వుడి ఇంటికి వెళ్ళారు. ఈ శతధన్వుడు ఎవడు అంటే స్వయాన మేనల్లుడట. ఎవరికి మేనల్లుడు? సత్రాజిత్తుకి మేనల్లుడు. సత్రాజిత్తు చిన్నప్పటి నుంచి కూడా మేనల్లుడిని ఎంతో బాగా ముచ్చటగా ఎత్తుకొని పెంచి, అల్లుడా మేనల్లుడా, ఓ నా బంగారపు గిల్లుడా, నా కూతురు సత్యభామని పెద్దయ్యాక నువ్వు బాగా చదువుకుంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్టు అలా మాటిచ్చాట. అందుకని శతధన్వుడు చిన్నప్పటి నుంచి ఇంకేముంది సత్యభామ నా భార్య అనుకుని అందరికీ చెప్పేసుకున్నాడు. ఈలోపు మధ్యలో ఈ గందరగోళం అంతా జరగడంతో ఏం చేశాడు ఆయన, చిన్నప్పటి నుంచి మేనల్లుడికి ఇచ్చి చేస్తానన్న సంబంధం కాస్త ఇటు కృష్ణుడికి ఇచ్చాడు. ఆవిడ కారణ జన్మురాలు గనక. వ్రజభాగవతంలో చెప్పారు, దుర్వాస మహర్షి ఒకప్పుడు విష్ణుమూర్తిని నిన్ను కౌగిలించుకోవాలని కోరికగా ఉంది, నీతో కొంతకాలం కాపురం చేసే భాగ్యం ఇమ్మన్నట్ట. ఈ జన్మలో కుదరదయ్యా, నువ్వు నీ అంశతోటి సత్యభామ అనే పేరుతో పుడతావు, అందుకే నీ కోపం కూడా ఉంటుంది ఆ జన్మలో, అప్పుడు నేను కృష్ణుడి రూపంలో నిన్ను స్వీకరిస్తానన్నట్ట. ఆ దుర్వాసుని అంశతో పుట్టింది సత్యభామ. అందుకే టింగ్ రంగాన్ని చీటికి వాటికి కోపం ముక్కు మీద అసలు రహస్యం. ఎవరికైనా ముక్కు మీద కోపం ఉందంటే వాళ్ళు దుర్వాస మహర్షి అంశతో పుట్టారు అన్నారు. ఇదిగో ఆ సత్యభామని కాస్త కృష్ణుడి భార్య అయిపోయింది. ఇప్పుడు శతధన్వుడి దగ్గరికి వెళ్ళారు ఈ అక్రూరుడు కృతవర్ముడు. స్నేహితుల్లా పక్కన చేరి కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పాక కృతవర్మ అన్నట్ట, మిత్రమా మీ మేనమామ ఎంత అన్యాయం చేశాడో చూసావా, మా మామ అమ్మ అంటూ నువ్వు కూడా తింగు రంగాన్ని తిరిగావు ఆయనతో, సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, నిన్ను ఇంట్లో పెట్టుకు చదివించాడు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు, మధ్యలో కృష్ణుడు గుర్తుకొచ్చి అటిచ్చి పెళ్లి చేసేసాడు, ఇంత అన్యాయం ఉందా? అయ్యింది ఏదో అయ్యింది, భామామణి ఇక నీకు దక్కదు, కనీసం మీ మేనమామ గారి దగ్గర దయా జాలి ఉందేమో, ఆ మణి ఉచ్చుకోవయ్యా అన్నారట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అడిగి పుచ్చుకోమని. వీడేం చేశాడు, ఈ రెండు ముక్కలకి కొత్త కొత్తలు అడిపోయాడు లోపల, ఇంకా పూట నిద్రపట్ల, ఎంత అన్యాయం చేశాడు, అంత పూర్వం లేని కసి ఇప్పుడు వచ్చిందిట, మా మేనమామ నాకు అన్యాయం చేశాడు, నాకు ఇవ్వాల్సిన కూతుర్ని ఇవ్వలేదు, ఈ మణిని కూడా ఇస్తాడో ఎవడో, వీడంతం చూద్దాం అనుకున్నట్టు. అందుకే మూర్ఖుల్ని రెచ్చగొట్టకూడదు, రెచ్చగొట్టిన వాడికి కూడా పాపం వస్తుంది. వాళ్ళేదో వ్యవహార రీత్యా అనేస్తే వీడేం చేశాడు, ఉడికిపోయి కృష్ణుడు ఒక రోజున అనుకోకుండా హస్తినాపురం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు హస్తినాపురం అంటే, పాపం హస్తినాపురం దగ్గర అందరూ ఏడుస్తున్నారట. అంతకు వారం రోజుల క్రితం పాండవులని వారణాసికి పంపించాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనాదుల ప్రేరణ మీద. అక్కడ లక్క ఇంట్లో పెట్టారు, ఆ లక్క ఇల్లు తగలబడింది, తగలబడగానే పాండవులు కాలిపోయారు అని అందరూ అనుకుంటున్నారట. కృష్ణుడికి తెలుసు, అయినప్పటికీ లౌకిక వృత్తి ప్రకారం ఎవరైనా చచ్చిపోతే పలకరించాలి కనుక వారణాసి నుంచి అక్కడికి చూసొచ్చి హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి భీష్ముణ్ణి అందరినీ చేరి, అయ్యయ్యో ఎంత మహానుభావులు పోయారు, ఈయన కూడా ఏడవడంట అందరితో పాటు, ఈయన ఏం చేస్తాం కాలం దాటలేం అని ఓదార్చి రెండు మూడు రోజులు ఉన్నట్టు అక్కడ. ఈలోపు సరిగ్గా కృష్ణుడు లేని సమయం చూసుకున్నాడు వీడు. అర్ధరాత్రి వేళ బయలుదేరాడు, హాయిగా భోషాణం పెట్టి మీద పడుకున్నాడు కింద పెట్టుకుని మణి సత్రాజిత్తు. అవాంతంగా వెళ్ళి రాత్రికి రాత్రి జుట్టు పుచ్చుకుని వాడిని కథలు లేవకుండా డొక్కలు కొడబడి చేశాడు. దెబ్బలు కొట్టేస్తే ఏమవుతుంటే ఆయువు పొట్టి మీద కథలు లేదు, కదిలితే సత్రాజిత్తు బలవంతుడు ఎగిరి తంతాడు. అందుకని కాళ్ళు చేతులు అన్నీ ఆ వివశత్వం పొందేలా పొడి చేశాట. వివశత్వం అంటే ఇంకా తన చేతులు అధీనంలో ఉండదన్నమాట. అలా కొళ్ళబడిచి, మామా పిల్లనిస్తానని నన్ను మోసం చేస్తావా, మణిని భామామణిని కృష్ణుడికి ఇద్దామనుకుంటావా, నీ అంతు చూస్తున్నాను చూడు, చెప్పి చంపుతాను నిన్ను ఇది అని కటికవాడు పశువుని ఎలా అయితే కోసేస్తాడో అలా మెడ దగ్గర కొంచెం కోసి ఆ రక్తం కారుతూ ఉంటే వాడు ఎగిరెగిరి పడుతూ ఉంటే మెడాను కాళ్ళు పచ్చి పుచ్చుకున్నట్ట. ఇది ఎంత క్రూరత్వమో, పశువుల్ని చంపడంలో కూడా కఠికమైనటువంటి ప్రవర్తనతో ఉంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. కొంతమంది కోళ్ళు ఇలా పేక కోసి అక్కడ వదిలిపెడతారు, అవి కొట్టుకుని ఇవి కొట్టుకుని రక్తం కారాక అప్పుడు చంపుతారట. ఇదిగో ఇటువంటి దుర్మార్గులకి వచ్చే జన్మలో యాక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరిగి కథలు లేక నానాయాత్ర పడతారన్న. అలా కటికవాడు పశువుని చంపినట్టు చంపేసేటవాడిని. చచ్చి చవగానే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే కిక్కురు మన్నారంటే మిమ్మల్ని చంపుతానని బెదిరించి ఆ భోషాణం పెట్టి పగలగొట్టి మణిపుచ్చుకుని ఇంటికి పోయాడు. సత్యభామకి తెలిసింది, పరుగు పరుగును వచ్చింది, తండ్రి శవం దగ్గర ఏడ్చింది, అందరూ మీ నాన్నగారిని తగలబెట్టమంటే నేను తగలబెట్టను, మా నాన్నగారికి అందరూ కూతుళ్ళే కొడుకులు లేరు, అందుకే ఈ దుర్మార్గుడు చంపాడు, వీడు చచ్చేదాకా నేను స్నానం చెయ్యను, అన్నం తినను, మా నాన్నను తగలబెట్టను అని ప్రతిజ్ఞ చేసి మరి శవం తగలబడకుండా పాడైపోకూడదు కదా, తైల ద్రోణి యందు నియోగించి అన్నారు. ఒక నూనె పెట్టిలో ప్రత్యేకమైన తైలం ఉంటుందిట, అందులో పెడితే ఎప్పటికీ కూడా శవం చెడదు. పూర్వం దశరథ మహారాజు శవాన్ని కూడా అలాగే పెట్టారు. అలా తైలద్రోణిలో పెట్టి ఆ తదనంతరం ఈవిడ అప్పటికప్పుడు రథాన్ని ఏర్పాటు చేసుకుని హస్తినాపురానికి వెళ్ళిపోయింది.